అవిద్యానామంతస్తిమిర్మిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిధిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మఖః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమత్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇది కలియుగం. ఈ యుగంలో మానవుల యొక్క లక్షణాలు విచిత్రంగా ఉంటాయి. విచిత్రం అంటే ఇలా అని చెప్పడానికి వీలు కాదు. అటువంటి లక్షణాలకి విచిత్రము అని పేరు. ఒక వ్యక్తి ఖచ్చితంగా ఇలాగే ఉంటాడు ఈరోజు అనుకున్నవాడు మర్నాడు అలా ఉండకపోవచ్చు. ఒకరోజు ధర్మంతో నడుచుకున్నవాడు మర్నాడు అధర్మంలోకి వెళ్ళవచ్చు. అధర్మపరుడు ధర్మాత్ముడు అవ్వచ్చు. జ్ఞాని అజ్ఞాని అవ్వచ్చు. అజ్ఞాని అనుకున్నవాడు జ్ఞాని అవ్వచ్చు. క్షణక్షణము మారే చిత్తము కలిగిన వాళ్ళు కనుక కలియుగ మానవులకి విచిత్ర వృత్తులు అని పేరు. అందుకే వేదవ్యాసుల వారికి ఈ కలియుగ మానవుల మీద జాలి కలిగింది. ధర్మాచార విహీనానాం కళావల్పాయుషాం ఋణాం స్త్రీణాం దుర్మేధసాం ఋణాం ధర్మజ్ఞానం కథం భవేత్. కలియుగ మానవులు ధర్మాచార విహీనులు. ఏది మంచి వాడికి తెలియదు. ఒకవేళ ఎవడైనా శాస్త్రము ఇది ధర్మము అని చెప్పింది ఇలా నడుచుకో అని చెబితే దానిని నమ్మడు. వాడికి పుర్రెకి తోచిన పనే చేస్తాడు. ఒకవేళ వాడికి నమ్మకం కలిగినా మళ్ళీ అంతలోనే ఏమనుకుంటాట, అలా చేయకపోయినా ఆ మాత్రం దేవుడికో నమస్కారం చేస్తే ఒక్కసారి నామస్మరణ చేస్తే అనుగ్రహించకుండా ఉంటాడా అని తనని తానే సమర్థించుకుంటాడు. నాయన ఈ పూట తెల్లవారుజామున లే అన్నావా, లేవట్ట. పైగా ఏమంటాడు, తెల్లవారుజాము లేకపోయినా నారాయణ అంటే ఆయన అనుగ్రహించడమిటా మాత్రం అంటాట. అంటే ఏమిటి, ధర్మమును ఆచరించకపోగా ఆచరించేవాడిని కూడా ఇంకొక మార్గం ద్వారా ధర్మాచరణ చెయ్యకపోవటం వల్ల వచ్చే లాభం ఉంటుందని చెబుతాడు. సులభ ఉపాయాలు వెతుక్కుంటాడు. 108 ప్రదక్షిణలు చేయరా బాబు నవగ్రహాలకి, దానివల్ల దోష విముక్తి అని చెబితే 108 చేయకపోయినా పర్వాలేదండి, 2 చేసినా దేవుడికి భక్తి అంటే ఇష్టం కదా, సర్దుకుంటాడు అంటట. ఇలా ఎక్కడికక్కడ ప్రతిదానికి సులభోపాయం వెతుక్కుంటాడు. ధర్మం ఆచరించకుండా ఫలితం పొందాలనుకుంటాట. పని చేయకుండా ఫలితం పొందడం అంటారు దీన్ని. కర్మాచరణ చేస్తే ఫలితం వస్తుంది. ఉద్యోగం చేయకుండా జీతం వచ్చేయాలి. దేవతలకు అర్చన చేయకుండా సత్ఫలితం రావాలి. పురాణం వినకుండానే మోక్షం పొందాలి. యాత్రకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని యాత్రలే తిరగాల, మనస్సు పవిత్రంగా ఉంటే మన ఇల్లే వైకుంఠం అంటట. ఇలా ఎక్కడికక్కడ వాడు తనను తాను సమర్థించుకుంటాడు. ఇటువంటి వాళ్ళని ఏమంటారన్నమాట, ధర్మాచార విహీనులు. వీళ్ళు ఎక్కడ సమర్థించుకుంటారు, తమకు సౌకర్యంగా ఉంటే వినియోగించుకుంటారు సమర్థించుకుంటారు. అంటే ఏమిటి, కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళి గంగలో స్నానించి విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని నీకు శుభం కలుగుతుందంటే కాశీ వెళ్ళక్కర్లేదండి, మన ఇంట్లో కూర్చుని రామకృష్ణ అనుకుంటే కూడా ఇల్లే కాశీ అయిపోతుంది, తరిస్తాం అని ప్రయాణము తనకి కష్టం కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక ఇంట్లో సీరియల్స్ చూడడం కోసం అలా సమర్థించుకుంటాట. మళ్ళీ అక్కడ అన్నం దగ్గర అలా సమర్థించుకోడు. అన్నం తినకపోతే పర్వాలేదండి సున్నం తిన్నా బతుకుతాం అని అంటావు చూడండి. మరి ఒక్క దేవకార్యములకు ధర్మకార్యములకు అది చెయ్యకపోయినా పర్వాలేదంటాడు. కానీ ప్రొద్దుటే టిఫిన్ తినకపోయినా పర్వాలేదు, అన్నం తినకపోయినా పర్వాలేదు, అన్నం అయితేనేవిరా మరి సున్నం అయితేనేవిరా అంటాడు. కానీ పాడుపట్టక అన్నమే వేద్దాం సున్నం వేద్దాం అని అంటాడా? అంటే తనకి సౌకర్యం కావలసిన చోటేమో తనను తాను సమర్థించుకుంటాడు, అక్కర్లేదనుకున్న చోట లాభం వస్తుందనుకుంటే స్వార్థం వస్తుందనుకుంటే ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. అలా ధర్మములు తప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఆచారములను విమర్శిస్తూ ఆచార్యములను తనకి కావలసిన రీతిలో మలుచుకున్న వాడిని ఏమంటారు? ధర్మాచార విహీనుడు. ఈ కలియుగంలో మానవులు ధర్మాచార విహీనులు, ధర్మములు ఆచరించరు ఎక్కువ మంది. కొంచెం మంది ఉంటారు, అసలు లేకపోతే ధర్మమే నశిస్తుంది కదా. ధర్మమును ఆచరించు జనులు తగ్గుతారు, ఆచారములను వ్యవహారములను విడిచిపెట్టేవాడు ఎక్కువ అవుతారు. అందువల్ల ఏమవుతుంది? ధర్మం తప్పడం వల్ల, ఆచారం తప్పడం వల్ల ఆయువు తగ్గుతుంది. కలవు అల్పాయుషాం రుణాం. అందువల్ల కలియుగంలో మానవులకు ఆయువు తగ్గిపోతుంది. పూర్వంలాగా వేల సంవత్సరాలు బ్రతికేవాళ్ళు లేకుండా పోయేటువంటి కలియుగం ప్రారంభమైన దగ్గర నుంచి ఆయువు క్షీణించిపోవడం మొదలయ్యింది. అందుకే ఇప్పుడు పరమాయువు లేదు. ఊరికే 100 ఏళ్ళు ఆయుష్ అంటాం, కానీ 100 ఏళ్ళు బ్రతికేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 100 ఏళ్ళు అంటే 100 కంటే ఎక్కువ బ్రతికేవాళ్ళు. పూర్వం క్రమంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించాక ఆయుష్ ప్రమాణం పడిపోయి ఇప్పుడు పరమాయువు లేదట. అంటే ఆ వ్యక్తి ఇంతకాలం బ్రతకాలని ఒక నియమం పోయింది. 5 ఏళ్ళకి పోవచ్చు, కడుపులో పోవచ్చు, బయటకు వచ్చాక పోవచ్చు, కానీ పూర్వం ఇలా లేదు. ద్వాపర యుగంలో గర్భములో చచ్చిపోయేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు. ఎక్కువ మంది 100 ఏళ్ల కంటే ఎక్కువ ఆయువుతో బతికారు. ఇప్పుడు ఆయువు తగ్గిపోయిందన్నమాట. అందుకే కలియుగంలో ధర్మము ఆచారము లేదు, దానివల్ల ఆయువు తగ్గింది. ముఖ్యంగా పాపం ఆడవాళ్ళకి శ్రమ ఎక్కువైపోయి రోగాలు ఎక్కువైపోతాయట. చూస్తున్నాగా మనం, ఎక్కువ మంది నా పీఠానికి వచ్చేవాళ్లలో 20-30 మంది ఆడవాళ్ళు మోకాళ్ళ నొప్పులు లేక కూర్చోలేకపోవటం, తినలేకపోవటం, ఈ బాధలతో ఉన్నారు. వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు, ఏం యోగమో మరి తెలియదు పాపం. అందరికీ ఇంత అన్నం పెట్టే తల్లులు, అన్నపూర్ణలు లాంటి అమ్మలకు కూడా కలియుగంలో రోగాలు ఎక్కువైపోతాయి. దాంతో వాళ్ళు పనులు చేయలేరు, కాసేపు శ్రద్ధగా భగవత్ కథ కూడా వినలేరు. విందామంటే ఏదో నొప్పి పట్టుకుంటూ ఉంటుంది. అందుకని స్త్రీణాం, ఇలా రోగములతో బాధపడే స్త్రీలకి, దుర్మేధసాం, ఇంకో కొందరు దుర్మార్గులు ఉంటారు, వాళ్ళు మీరు ఏం చెప్పినా అందులో ఉన్న ఒక ఏకం ముక్కోలాగి దాంతో అవతలవాడిని పడగొట్టడానికి ధర్నాలు మొదలెడతారు. వాడు ధర్నా చేస్తే ఈ వ్యక్తులకి వచ్చే నష్టం ఏం లేదు, కానీ తాత్కాలికంగా వీడికి అశాంతి కదా అది. ఈ విధంగా ఇతరులలో ఉన్న మంచి కంటే చెడ్డని వెతికి, లోపం వెతికి వాడిని రోడ్డు మీద పాడేయడానికి ప్రయత్నించే దుర్మార్గులకు దుర్మేధస్సులు అని పేరు. కలియుగంలో అలాంటి వాళ్ళు ఉంటారు. మీరు కష్టపడి గుడి కట్టారు, గుడి కట్టినందుకు పొగట్టువాడు, ఈ గుడిలో వాస్తు లోపం ఉందంటాడు. వీడేదో పెద్ద వాస్తు పండితుడే, అయినా పక్కవాడిని విమర్శిస్తాడు. ఇలాగ తాను చెయ్యకపోయినా మంచి పని చేసేటటువంటి వాళ్ళని చూచి సహించలేక వాళ్ళని విమర్శించే వారికి దుర్మేధస్సులు అని పేరు. ఈ కలియుగంలో అలా ఉంటారట. ఇటువంటి వాళ్ళకి ధర్మజ్ఞానం కథం భవేత్, ధర్మజ్ఞానం ఎలా లభిస్తుంది? విచార్యైతత్వం మనస భగవాన్ బాధరాయణ, ఇలా బాగా ఆలోచించి మనస్సులో భగవంతుడు బాధరాయణుడు వేదవ్యాస మహర్షి మన కోసం పురాణాఖ్యం సుధారసం, పురాణం అనే ఒక అమృతం ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా మనకి పురాణం ఎందుకు ఇచ్చాడు ఆయన? నాయనలారా, మీరు ధర్మములు ఆచరించరు, ఆచారాలంటే అసహ్యం, మీకు ఆయువు మీకు తగ్గిపోతుంది. ముఖ్యంగా కలియుగంలో ఉన్నటువంటి స్త్రీలు పాపం ఎక్కువ మంది రోగాలతో బాధపడుతూ ఉంటారు, మనస్సుకి అశాంతి కలుగుతుంది, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం లోపిస్తుంది, అది ఇది అని చెప్పడానికి వీలు కానీ అనేకమైన కష్టాలకి నష్టాలకి రాబోయే కలియుగంలో ఉన్న మానవులు నిరంతరం గురవుతూ ఉంటారు. ఇటువంటి మీకు శుభం కలగాలి అని ఆలోచించేట. మనందరి క్షేమం ఆలోచించి, మనందరి శుభమును కోరుకుని వేదవ్యాసుడు ఏం చేశాడు? వీళ్ళు బాగుండాలంటే దీనికి ఒకటే ఒక మార్గం ఉన్నది, అది పురాణము. ఈ పురాణం ఒక అమృతం, అమృతం తాగిన వాడు ఒక్కడే బాగుపడతాడు. అమృతం ఎవరు తాగుతారో వాళ్ళకి మాత్రమే జరామరణములు ఉండవు. అమృతమును ఉదాహరణకు ఎదురుగుండా ఉన్నాయని తాగితే ఆయనకి ముసలితనం ఉండదు, చావు ఉండదు. కానీ ఈ పురాణముని అమృతం తాగితే మీ వంశం తెలుస్తుంది. కులమేవా జరామరం సుధాం పిబన్ ఏక ఏవ నరస్యాద అజరామర భాగవతామృతం కుర్యాత్ కులమేవా అజరామరం అంటాడు ఆయన. అమృతం తాగిన వాడు ఒక్కడే అజరామరుడు అవుతాడు, కానీ అదే భగవంతుని కథ అంటే పురాణం అనే ఒక అమృతం తాగితే
శ్రీమత్ పురాణ సుధారసాన్ని తాగితే వంశం తరిస్తుందని భావించి ఆయన మనం తరించడానికి 18 పురాణాలు ఇచ్చాడు. ఈ 18 పురాణములు ఒకదాన్ని మించిన ఒకటి అన్నీ గొప్పవే. ఆ పురాణం గొప్పది, ఈ పురాణం గొప్పది కాదనడానికి వీల్లేదు. అందుకే ఏ పురాణాన్నైనా సమయాన్ని బట్టి ఆయన ప్రశంసించాడు. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, భాగవత పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కోర్మ పురాణం, స్కాంద పురాణం, విష్ణు పురాణం అని పిలువబడేటటువంటి ఈ 18 పురాణాలు అన్నీ గొప్పవే. ఇందులో ఏది తీసేయవలసింది లేదు. ఈ పురాణములు 18 అందరూ చదవలేరుగా. అందుకే ఏమన్నాడు నాయనలారా, 18 పురాణములు చదవలేకపోయినా, వినే యోగం లేకపోయినా, కనీసం మీ ఇంట్లో పెట్టి పూజిస్తే కూడా తరిస్తారు. పూజితం యద్గృహే నిత్యం శ్రీమత్ పురాణ పుస్తకం ధర్మమర్ధంచ కామంచ మోక్షంచ లభతే నరః. మీ ఇంటిలో కనీసం పుస్తకం పెట్టుకుని చదవలేకపోయినా దాని మీద ఓ పువ్వు పెట్టి రోజు భక్తితో ఒక నమస్కారం చెయ్యండి. ఏ ఇంటిలో పురాణ గ్రంథము నిత్యం పూజింపబడుతుందో, ఏ మహానుభావుడు తన ఇంటిలో పురాణములు పెట్టి ఒక్క నమస్కారం చేస్తాడో లేక దాని మీద ఒక పువ్వు పెడతాడో, అటువంటి వాడు ధర్మ అర్థ కామ మోక్షములని 4 పొందుతాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కనీసం చదవలేకపోయినా ఇంట్లో పెట్టి పూజించడం పెద్ద కష్టం కాదుగా. దైవానుగ్రహం వల్ల గీతా ప్రెస్ వాళ్ళు 18 పురాణములు వేశారు. ఆ 18 పురాణాలు కొనుక్కోండి. ఆ పుస్తకాల సెట్ ఇంట్లో పెట్టుకోండి. శ్లోకం చదవలేకపోతే తాత్పర్యం చదవండి. తాత్పర్యం కూడా చదవడానికి ఓపిక లేకపోతే ఎదురు ఉండబెట్టి కేవలం పూజించండి, కేవలం దానికి ఒక నమస్కారం చెయ్యండి. ఆ మాత్రం అడిగి తరిస్తారు. ధర్మార్థ కామ మోక్షములని చతుర్విధ ఫలపురుషాలు కేవలం పూజించడం ద్వారా పొందవచ్చు. అందులో ఒక అపూర్వ పురాణ గ్రంథరాజం గరుడ పురాణం. ఈ గరుడ పురాణాన్ని శ్రద్ధాశక్తులతో రోజు చదవమన్నారు, రోజు ఒక్క శ్లోకం చదవమన్నారు. కానీ కలియుగంలో మానవులకి ఎవడో ఒక దౌర్భాగ్యుడు ఒక పిరికి మందు నూరిపోశాడు. దాంతో గరుడ పురాణం అంటే కేవలం ఎవడన్నా చచ్చిపోయినప్పుడు మాత్రమే చదవాలి, అప్పుడే వినాలనే ఒక అపప్రథ బయలుదేరింది. భగవద్గీత ఎంతో గొప్పది, దాన్ని వాడి శ్మశానాల్లో చచ్చిపోయినప్పుడు మాత్రమే వేస్తున్నారు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నానాయాత్ర పడి మధురమైన కంఠంతో ఘంటసాల వారు భగవద్గీత గానం చేస్తే అది చచ్చిపోయినప్పుడు ఆ 2 రోజులు టెంట్ దగ్గర వేయటం ఏమిటి అంటే ఒత్తప్పుడు వినకూడదా? ఆ చచ్చిపోయిన వాడి కోసం వేశారా? బ్రతుకున్న వాడి కోసం వేశారు. చచ్చాక ఆ చచ్చిన వాడికి ఈ భగవద్గీత ఏం వినబడదు. బ్రతుకున్న రోజుల్లో వినాలి దాన్ని. గరుడ పురాణం అంటే మనం నిత్యం పూజించాలి, వినాలి, చదవాలి. ఇంతకీ గరుడ పురాణంలో ఆ చచ్చిపోయిన రోజుల్లో చదివేది ఒక్క ఖండమే. గరుడ పురాణం 19,000 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు. అందులో గరుడ పురాణం భాగవతం కంటే కూడా 1,000 శ్లోకాలు ఎక్కువగా 19,000 శ్లోకాలతో ఉంటుంది. మత్స్య పురాణంలో రాస్తాడు చూడండి, ఏమని రాశాడు? గరుడ పురాణములో 19,000 శ్లోకములు ఉన్నాయి. పైన 1-2 చిల్లర ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రార్థనా శ్లోకాలు తీసేస్తే 19,000 శ్లోకాలు ఉన్నాయి. దానిలో 3 కాండములు ఉన్నాయి. రామాయణం 7 కాండలతో ఉంది. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ 6 కాండలతో కూడినది రామాయణం. కానీ గరుడ పురాణం కేవలం 3 కాండలు. అందులో మొదటిది ఆచారకాండ. ఆచారకాండలో 10,000 శ్లోకాలు ఉన్నాయి. అంటే ఆచారకాండ అంటే ఇప్పటికీ అర్థమైంది కదా, పెద్దలు మీరు ఇలా నడుచుకోండి అని తాము నడుచుకుని చూపించిన దానికి ఆచారము అని పేరు. ఆచారము పెద్దలైన శ్రేష్ఠులైన వాళ్ళు నడుచుకున్న మార్గం. అంటే పద్మాకర్ గారు గుళ్ళోకి వచ్చి ఎలా దండం పెట్టారో మీరు చూశారు. ఓహో, ఆయన ఒక పండితుడు, ఆయన ఎలా నమస్కరించారో అది మనం చూద్దాం, మనం కూడా అలాగే నమస్కరిద్దాం, ఆయన ఎలా హారతిచ్చారో అలా హారతిద్దాం అని పూర్వం పెద్దలను అనుకరించేవారు. కాబట్టి ఇంతకీ ఆచారం అంటే పెద్దలు నడిచి చూపించిన మార్గం, ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. అనుసరిస్తే దానికి ఆచారం అని పేరు. అందుకనే పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండేవారు. మాట వరసకు కూడా కొన్ని పనులు ఇతరులు చూస్తూ ఉండగా చేసేవారు కాదు. ఎందుకని? ఓహో, ఈయన ఇలా చేశాడు కనుక మనం కూడా ఇలా చేద్దామని తక్కిన వాళ్ళు దాన్ని అనుకరిస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సహ యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠః గొప్పవాడు, బాగా చదువుకున్నవాడు, పండితుడు, అందరికీ ధర్మమును చెప్పేవాడిని శ్రేష్ఠుడు అంటారు. శ్రేష్ఠుడు అంటే గొప్పవాడని చెప్పకూడదు, బాగా చదువుకుని ఆచరణలో దానిని పెట్టి తాను ఆచరించి ఇతరులకు చూపించేవాడు అన్నమాట. అన్నీ ఎరిగినవాడు, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేవాడు శ్రేష్ఠుడు. ఒక గొప్పవాడు ఉన్నాడు, పండితుడు ఉన్నాడు. ఆయన దేనిని ఎక్కడెక్కడ ఆచరించి చూపించాడో దానిని ఇతరులు ఏం చేస్తారు, అనుకరిస్తారు. సహ అతడు యత్ ప్రమాణం కురితే, ఏది ప్రమాణమని నిరూపిస్తాడో, లోకః ఈ లోకము తత్ దానిని అనువర్తతే అనుసరిస్తుంది అన్నమాట. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇప్పుడు కాశీ వెళ్ళాను నేను కనుక, అక్కడ కాశీలో మూల చీదేశాను అనుకోండి, పద్మాకర్ గారే కాశీలో గుళ్ళో చీదేరు, మనం చీద్దాం అంటే పిచ్చివాడు. కాబట్టి అక్కడ నేను ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో పొరపాటును కూడా ఆలయంలో అపవిత్రమైన కార్యం నేను చేయకూడదు. అప్పుడు నా వెంట వచ్చిన వాళ్ళు ఈరోజు గురువు గారు ఇలా నడుచుకున్నారు కనుక మనం కూడా ఇలా నడుచుకుందాం అనుకుంటారు. ఎందుకంటే నా మీద ఒక నమ్మకం ఉంది కనుక. నేనే పొరపాటు అక్కడికి వెళ్ళి ధూమపానం చేశాను అనుకోండి గుళ్ళోకి వెళ్ళి కాశీ వీధుల్లో, అసలు కాశీకి వెళ్ళిన తర్వాత వాటవరసకు కూడా పిచ్చి పని చేయకూడదని శాస్త్రం చెబుతున్నది. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, ఇతర క్షేత్రములలో చేసిన పాపం పుణ్యక్షేత్రంలో నశిస్తుంది. పుణ్యక్షేత్రే కృతం పాపం, తీర తీర్థయాత్రకి వెళ్ళాం అక్కడ కూడా ఈ పిచ్చి పనులు చేసాం, ఉఫ్ఫు ఉఫ్ఫు అన్నాం, లేక తాగేంత అందనాలు ఆడాం, ఇలాంటి పిచ్చి పనులు చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఇతర క్షేత్రములలో చేసిన పాపం పుణ్యక్షేత్రానికి వెళితే పోవాలి, కానీ పుణ్యక్షేత్రంలో కూడా నువ్వు మళ్ళీ పాపం చేసావు. పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి, పుణ్యక్షేత్రంలో చేసిన పాపం వారణాసికి వెడితే పోతుంది. తీరా వారణాసిలో కూడా పాపం చేశాడు, అప్పటి పద్మాకర్ గారు చెప్పలేదు ఆ విషయం, వద్దని చెప్పలేదు, దాంతో పొరపాటున ఓ పాపం చేశావు. అప్పుడేమవుతుంది, వారాణస్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి, వారణాసిలో చేసిన పాపం విషయం తెలిసాక లెంపలేసుకుని, దేవా తెలియక వారణాసిలో కూడా పాపం చేశాను, ఇంకెప్పుడూ చెయ్యను అని అపరాధ క్షమాపణ చెప్పుకుని ఆ ఈశ్వరుడికి నమస్కారం చేస్తే ఆ పాపం వారణాసిలో పోతుంది. కాబట్టి వారణాసి వంటి క్షేత్రములకు వెళ్ళినప్పుడు పెద్దలు చాలా జాగ్రత్తగా ఇలా చెయ్యండి అలా చెయ్యకూడదని తాము ఆచరించి చూపిస్తే ఆయన ఎలా నడుచుకున్నాడో తక్కిన వాళ్ళు అలా నడుచుకుంటారు. కాబట్టి అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి పెద్దలు. అలాంటి శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు చూపించిన మార్గమునకు ఆచారము అని పేరు. ఈ ఆచారం 10,000 శ్లోకములలో చెప్పారు, కానీ ఇంతవరకు ఆచారకాండను పూర్తిగా ప్రవచించే భాగ్యం పూర్తిగానే చెప్పేది. ఎందుకని, 10,000 శ్లోకముల ఘట్టం చెప్పాలంటే కనీసం ఒక 9 రోజులు పడుతుంది, ఎంత కొంత సారాంశం అందించాలంటే. అది చెప్పడం మానేశాం ఈ రోజుల్లో కలియుగంలో. ఆ తర్వాత రెండవది ధర్మకాండము. ఈ ధర్మకాండము ఉత్తర ప్రేతకల్పము పూర్వ ప్రేతకల్పము అని రెండు ఉంటాయి. అనగా మనిషి ఏ పాపం చేస్తే ఎలా చస్తాడు, చచ్చిన తర్వాత ఎక్కడ కడతాడు అదనమాట. ఇప్పుడు మనం చదువుతున్నవి అవి ఇంచుమించుగా ఒక 2-3 వేల శ్లోకాలు ఉంటాయి, అవి మాత్రమే చచ్చిపోయినప్పుడు చదువుతారు. అది కూడా పూర్వఖండమే చదువుతాడు మళ్ళీ. ఈ ధర్మఖండంలో కూడా ప్రేతకల్పంలో మొదటి భాగం చదువుతున్నాడు, రెండో భాగం మానేశాడు. 19,000 శ్లోకాల్లో 10,000 శ్లోకాలు ఆచారం. పూర్వ ప్రేతకల్పం 3,000, ఉత్తర ప్రేతకల్పం 3,000, విరసి ధర్మకాండము 6,000 శ్లోకాలు, ఇంకెన్ని 3,000 శ్లోకాలు. దానికి బ్రహ్మకాండము అని పేరు. బ్రహ్మజ్ఞానం పొంది పునర్జన్మ పొందకుండా చెయ్యడానికి అద్భుతమైన విషయాలు శ్రీ మహావిష్ణువు చెప్పాడు. విరసి 19,000 శ్లోకములతో ఉంటుంది గరుడ పురాణం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆచారకాండము, ధర్మకాండము, బ్రహ్మకాండము. ఆచారకాండంలో 10,000 శ్లోకాలు, ధర్మకాండములో 2 భాగములుగా విభజింపబడి 6,000 శ్లోకాలు, బ్రహ్మకాండములో 3,000 శ్లోకాలు, 19,000 శ్లోకాలు. కేవలం ఒక వ్యక్తి చచ్చిపోయినప్పుడు ఆ 11 రోజులు చదువుతూ వారు చూసారా, అది 3,000 శ్లోకాలే చదువుతున్నారు. 13 అధ్యాయములతో కూడిన ప్రేతకల్పంలో మొదటి భాగమే, పూర్వభాగమే చదువుతున్నారు అన్నమాట, మిగతా అంతా పోయాయి. ఇంతకీ మొదటిది ఆచారకాండం. ఆచారకాండం ఇవాళ రేపు చెప్పుకుందాం. ఆ తర్వాత వరుసగా ఆదివారము సోమవారము ప్రేతకల్పానికి సంబంధించిన విషయాలు చెప్పుకుందాం. ఆఖరు రోజు 5వ రోజు బ్రహ్మకాండానికి సంబంధించిన చెప్పుకుందాం. ఇలా 5 రోజులుగా దీన్ని విభజించుకున్నాం మనం. అందులో ఆచారకాండము అంటే పెద్దలు మన ఆరోగ్యం మన ముక్తిని దృష్టిలో పెట్టుకుని ఎలా నడుచుకోవాలో చెప్పిన మార్గం. అందులో మొట్టమొదటిది లేవడంతో ప్రతి వ్యక్తి హరినామస్మరణతో లేవాలి. నమస్తే పుండరీకాక్ష, నమస్తే విశ్వభావన, సుబ్రహ్మణ్య నమస్తేస్తు మహాపురుష పూర్వజ. అసలు ఈ శ్లోకం చదువుకుంటూ లేవమని గరుడ పురాణం చెబుతున్నది. పుండరీకాక్ష, తామర పువ్వులు ఎలా ఉంటాయో విష్ణువు యొక్క కళ్ళు ఎలా ఉంటాయి, తెల్ల తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగినవో శ్రీమన్నారాయణ నీ కొరకు నమస్కారం. నమస్తే విశ్వభావన, ప్రపంచమంతా నీలో నింపుకున్నవాడివి. విష్ణువులో ఈ చరాచర జగత్తంతా ఉన్నది, జగత్తంతా ఆయనలో ఉన్నది, ఆయనలో జగత్తు ఉన్నది, కనుక ఆయనకి విష్ణువు అని పేరు వచ్చింది. వ్యాపకశీలత్వాత్ విష్ణువు, అంతటా వ్యాపించి ఉంటాడు గనక ఆయన్ని విష్ణువు అన్నారు. అంతటా వ్యాపించి ఉన్న నారాయణ నీకు నమస్కారం. సుబ్రహ్మణ్య నమస్తేస్తు, బ్రహ్మణ్యము సమస్తము పరబ్రహ్మస్వరూపం అని గ్రహిస్తే వాణ్ణి బ్రహ్మణ్యుడు అంటారు. అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళలో అగ్రగణ్యుడు విష్ణువు, అందుకని ఆయనకి సుబ్రహ్మణ్య అని పేరు. మహాపురుష పూర్వజ, ఈ లోకంలో అందరు పురుషులకి మూలకారకుడు ఆయనే. మనువులను, ప్రజాపతులను, బ్రహ్మను అందరినీ సృష్టించాడు గనక వీళ్ళందరికీ పూర్వజుడు, అందరికంటే ముందు ఆవిర్భవించినవాడు తొట్ట తొలి పురుషుడు. మహాపురుషుడు అంటే ఆయనే, పురుషోత్తముడు అంటే ఆయనే. అటువంటి ఆయన కోసం నమస్కారం. ఇటువంటి శ్లోకాలు ఏం చేస్తారంటే మీరు శాశ్వతముగా రాసుకోండి. రోజు ఉదయం పూట దీనిని కంఠస్థం చేసుకోండి. అంటే రోజు లేవగానే ఉదయం పూట ఈ శ్లోకం చదువుకుని లేవాలని ఊహ మీకు వస్తుంది, మీరు దీనిని కంఠస్థం చేస్తారు. తద్వారా ఆ రోజు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా ఫలితం మీకు అంటదు, అది పరమాత్మకు అంటుతుంది. పాపము అంటదు, పుణ్యము అంటదు. దానివల్ల లాభం ఏమిటి? ముక్తి పొందుతాం. పుణ్యపాపములు రెండూ మనకి పునర్జన్మకు మూల కారణం అవుతున్నాయి. పాపం చేశామా నరకానికి వెళ్ళి భూలోకంలో నీచ జన్మలు ఎత్తుతాం, పుణ్యం చేశామా స్వర్గాది గతులు పొంది ఆ తర్వాత మళ్ళీ జన్మెత్తుతాం. ఇప్పుడు పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఇటు నరకము స్వర్గము రెండూ పొందకుండా, భూమి మీద జన్మించకుండా శాశ్వతంగా పరబ్రహ్మలోకల నివాసం రావాలి. అది రావాలంటే ఈ శ్లోకం చదవాలి. తద్వారా మనకి కర్మ ఫలం అంటదు. అందుకే తప్పక జీవితంలో గరుడ పురాణంలోని ఈ శ్లోకం చదివి తీరాలి అని చెప్పారు. ఈ సంసారం ఒక భయంకరమైన విషవృక్షం. ఇది 111వ అధ్యాయంలో గరుడ పురాణంలో ఆచారకాండలో 12వ శ్లోకంలో చెప్పారు. సంసార విషవృక్షస్య ద్వేఫలే హ్యమృతోపమే కదాచిత్ కేశవే భక్తి తద్భక్తైర్వా సమాగమః. విషవృక్షం అడవుల్లో పూర్వం అప్పుడప్పుడు అక్కడక్కడ పుడుతూ ఉండేది. కొన్ని చెట్లు కీకారణ్యాలలో ఉన్నాయి. ఈ చెట్ల పళ్ళు పొరపాటున తిన్నామా ఆ క్షణమే వాంతులయ్యి శరీరమంతా విషపూరితమై ఆ వ్యక్తి ముందు అనారోగ్యానికి గురవుతాడు, తర్వాత చచ్చిపోతాడు. అందుకే విషఫలాలు తినకూడదు. అడవుల్లో ఏ పండు పడితే ఆ పండు తినకూడదు సుమా, దొరికే కదా అని వెనక ముందు చూడకుండా తిన్నామంటే అయితే చావచ్చు, చచ్చిపోతే ఒక గొడవ, మళ్ళీ పిచ్చెక్కితే ఇంకో ప్రమాదం. ఈ సంసారం భయంకరమైన విషవృక్షం. సంసార విషవృక్షానికి రెండు పళ్ళు ఉన్నాయి, అమృతం లాంటి పళ్ళు, అవే భార్యాభర్తలు. గృహస్థాశ్రమంలో భార్యాభర్తలని రెండు పళ్ళు ఉన్నాయి ఈ సంసార విషవృక్షానికి. కాకపోతే వీళ్ళిద్దరూ అమృతం లాంటి పళ్ళు అవ్వాలంటే వీళ్ళు రెండు అమృతం లాంటి పళ్ళు తినాలి. తింటే భార్యాభర్తలిద్దరూ అమృత స్వరూపులు అవుతారు. అంటే ఈ సంసారం వాళ్ళని భయపెట్టదు, నాశనం చెయ్యదు. ఇంతకీ ఈ సంసారం అనే విషవృక్షమునకు కాసిన రెండు పళ్ళు ఏమిటి? కదాచిత్ కేశవే భక్తి, ఏదో ఒక సమయంలో అయినా విష్ణుభక్తి ఉండాలి. విష్ణుభక్తి ఒక పండు, అమృతం వంటి పండు. విష్ణుభక్తి కలిగి విష్ణువు 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 అని నిరంతరం స్మరించాలి, హరిస్మరణ చెయ్యాలి. ఈ హరిస్మరణ, హరికథలు వినడం, ఇది గొప్ప పండు. రెండవది ఏమిటి? హరిభక్తులతో స్నేహం. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే. భక్తులంతా ఒక చోట చేరతారు, నలుగురు కలిసి మంచి మాటలు చెప్పుకుంటారు. సాధారణంగా ఇలాంటి చోటకు వచ్చి సత్సాంగత్యం మొదలెట్టాక పనికి వాళ్ళని కబుర్లు చెప్పుకోరు కదా, ఇంటి దగ్గర కబుర్లు ఇక్కడ చెప్పుకుంటారా, అనుకోకూడని మాటలు ఇక్కడ అనుకుంటారా, చీరలు నారలు ఇటువంటి ప్రసక్తి ఇక్కడ తెమ్మంటే తేరు కదా మీరు. అందువల్ల ఇక్కడ కూర్చున్న కాసేపు కూడా చిత్తం లగ్నం చేసి కేవలం భగవన్నామం, భగవత్ కథ, లేదా భగవద్భక్తుల గురించి చెప్పుకుంటారు. ఇదిగో గురువుగారట, రేపు సెప్టెంబర్లో రాజస్థాన్లో పుష్కర్ తీసుకెడతారట అని చక్కగా యాత్ర గురించి చెప్పుకుంటారు. విజయదశమి అయ్యాక గురువుగారు చిత్రకూట పర్వతంలో రామాయణం చెబుతారట. ఇవి అమృతం వంటి మాటలు అంటే, ఇది సత్సాంగత్యం అంటే, ఇది కేశవ భక్తి యొక్క ఫలితం అంటే. అందుకని రెండు పళ్ళు ఉన్నాయి సంసార వృక్షానికి, ఒకటి నీకు హరిభక్తి ఉండాలి, రెండవది భక్తులతో స్నేహం చెయ్యాలి. ఈ రెండు చాలు నీ జీవితం తరిస్తుంది. నిరంతరం తెల్లవారుజామున లేవడం గొప్ప వరం. ఆ లేవడం కూడా దుర్వ్యసనములతో కాకుండా హరినామస్మరణతో లేవాలి. తెల్లవారుజామున లేచాం, వాకింగ్కి వెళ్ళాం, కానీ అక్కడ కూడా లేవగానే ఎక్కడెక్కడో కొట్టులోకి వెళ్ళి టీ తాగితే దానివల్ల నీకేం ఉపయోగం ఉంది? అందుకే ఏం చెప్పాడు, ప్రాతకాలంలో లేవడం గొప్ప సదాచారం, లేచిన తర్వాత మళ్ళీ నీ కడుపుని వ్యసనములతో నింపకు. మొత్తం ధూమపానంతో జీవితం మొదలు పెడితే, లేక ఇంకేవో దుర్వ్యసనాలతోటి మొదలు పెడితే పొద్దునే ఉపయోగం ఏమున్నది? వాటి ప్రశ్నలు తలుచుకోలేక చెప్పలేకపోతున్నాం, కానీ చెప్పవలసి వస్తుంది. పురాణ రీత్యా బోధ కోసం చెప్పవలసి వస్తుంది, కానీ చెప్పకపోతే ఎలా మరి? అందుకని ఏం చేస్తామన్నమాట, నాయనడారా లే, భగవన్ నామపూర్వకంగా లే, నడుస్తున్నంతసేపు హరినారాయణ గోవింద భక్త పరాయణ గోవింద అనుకో. ఇందులో గరుడ పురాణంలో 3 అధ్యాయులు ఏమన్నాడో తెలిసిన, ప్రాతకాలంలో లేచి ఒకవేళ స్నానం చేయకపోయినా కాసేపు మీరంతా కలిసి భగవన్ నామ సంకీర్తనతో నడవండి అన్నాడు. స్నానం చెయ్యలేకపోయినా, ఒకవేళ ఓపిక లేకపోయినా, స్నానము చేసినా చెయ్యకపోయినా హరినామస్మరణ చెయ్యొచ్చు. హరినామస్మరణకి ఏం పెద్ద నియమనిష్టలు అక్కర్లా, అర్చనలకి నియమనిష్టలు అవసరం కానీ నామస్మరణకు అక్కర్లా. మీకు పూర్వకాలంలో చూడండి, ఎక్కువ మంది ఏం చేసేవారు, తెల్లవారుజామున లేచి 10 మంది కలిసి ఊరంతా నగర సంకీర్తనం చేసేవారు. ఇప్పటికి కూడా నగర సంకీర్తన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది సదాచారములలో ఉత్తమోత్తమైన ఆచారం. నగరమంతా నామ సంకీర్తన చేస్తూ తిరిగితే ముందు యహం తర్వాత పరం రెండు వస్తే నీకు ఆరోగ్యము బాగుపడుతుంది. షుగర్ పేషెంట్లకి నడవడం చాలా మంచిది. ఇప్పుడు ఈ నామస్మరణ పూర్వకంగా నడుస్తూ ఉంటే ఇటు నడవడం వల్ల వచ్చే లాభం, హరినామస్మరణ చేయడం వల్ల వచ్చే లాభం, రెండు లాభములు వస్తాయి. అందుకని సంకీర్తన చేయుచూ నడువు. ఈ దారిలో ఎక్కడ ఏ విధమైన లోభమునకు గురికాకు, అంటే వ్యసనములకు గురికాకు. పొరపాటున అక్కడ ఏమైనా బంగారం దొరికినా ఈ నగర సంకీర్తన చేస్తున్నా దాన్ని పట్టించుకోకు. ఈ మధ్యకాలంలో అనుచితమైన ప్రసంగం అస్సలు చెయ్యకు. మానవుడికి అన్నిటికంటే అనుచిత ప్రసంగం ప్రమాదం. 10 మంది కలిసి అలా నడుచుకుంటూ నగర సంకీర్తన చేస్తున్నారట. వెనకాల వాడు ఎవడో కొంచెం దూరం అయ్యాడు, అయ్యో వాడు దూరం అయ్యాడని వీడి కోసం ఇంకోటి అగేట, ఇద్దరు వాళ్ళకంటే వెనకొచ్చారుగా. అందుకని ఒరే వాడు నడుస్తూ ఉంటారు కానీ మనకి పక్కళ్ళు ఏమైనా కాస్త టీ తాగొద్దామా, లేకపోతే పక్కళ్ళు కాసేపు ఏదన్నా మనకు కావలసిన పనులు చేసుకొద్దామా అనకూడదు. అలా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని వ్యసనమునకు లొంగకుండా ఒకవేళ దూరం అయితే మళ్ళీ కలిసి విడిగా అయిపోయినా సరే హరినామస్మరణమే చెయ్యాలి. సంధ్యావందనం అని ఒకటి ఉన్నది, అది అందరం చేయొచ్చు సుమ. ప్రక్రియలు తేడా ఉన్నాయి. స్త్రీలు కూడా సంధ్యావందనం చేసేవారు. పూర్వకాలంలో ప్రతి స్త్రీ పురుషుడనే తేడా లేకుండా సంధ్యావందనం చేశారు. ప్రమాణం ఏమిటి అంటే సుందరకాండ కూడా చెబుతోంది, గరుడ పురాణము చెబుతోంది. సుందరకాండలో సీతాదేవి గురించి హనుమంతుడు చెబుతూ సంధ్యాకాల మనాశ్యామాధ్రవమేష్యతి జానకి సంధ్యార్థేవరవర్ణిని. సీతాదేవి సరి అయిన సమయమునకు సంధ్యవార్చే తల్లి, అందే సంధ్యాకాల మనాహ అంటాడు. సంధ్యాకాల మనస్సు కలిగినది అనగా నేను వేళ తప్పకుండా సూర్యోదయ సమయమునకు సంధ్యావందనం చెయ్యాలి, సంధ్యావందనం చెయ్యాలి, సంధ్యావందనం చేసి తీరాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఉంటుంది ఆవిడ. హనుమంతుడు సీతాన్వేషణకి అశోకవనంలో వెతుకుతూ ఉంటే అక్కడ పెద్ద ఏరు కనపడింది. చల్లగా ఉంటుంది ఆ ప్రాంతం, అదే అశోకవనం, ఈనాటి అశోకవనం. అక్కడ హనుమంతుడి పాదాలు ఉంటాయి, ఏరు చాలా చల్లగా ఉంటుంది. ఆ ప్రాంతం సాయంకాలం అయిపోతే మరీ చల్లబడిపోతుంది. ఆ చల్లని ప్రాంతంలో అశోక వృక్షం కింద కూర్చోబెట్టాడు సీతని రావణాసురుడు. ఎందుకు కూర్చోబెట్టాడు? ఈ చలి తట్టుకోలేక తన భవనంలోకి వస్తుందని ఆశతోటి. ఆవిడ లొంగలేదు, ఆవిడ రోజు సంధ్యావందనం ఖచ్చితంగా చేసేది. అందుకే ఆ ఏరు దగ్గర ఉండే ఆవిడ తెల్లవారుజామున వచ్చి స్నానం చేయకపోయినా 2 చేతులతో నీళ్లు తీసుకుని సూర్యభగవానుడికి అర్ఘ్యం మాత్రం ఇచ్చేది. సంధ్యావందనం అలా చేసి తీరాలి. విమానంలో ప్రయాణిస్తున్నా, రైల్లో ప్రయాణం చేస్తున్నా, ఒకవేళ నువ్వు శుచిగా లేకపోయినా రెండు చేతులతో నీళ్లు తీసుకుని అక్కడ గాయత్రీ మంత్రం చదవకుండానే సూర్యభగవానుడికి ఒక నమస్కారం చేసి కనీసం అర్ఘ్యమైనా చెయ్యాలి. స్నానం చేసే అవకాశం ఉన్నవాడు స్నానం చేసి గాయత్రీ మంత్రపూర్వకంగా అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఎటు చెయ్యాలి? ప్రాంగుఖ సతతం విప్రహ సంధ్యోపాసనమాచరేత్ సంధ్యాహీనో సుచిర్నిత్యం అనర్హ సర్వకర్మసు. తూర్పు దిక్కుకు తిరిగి మాత్రమే సంధ్యావందనం చెయ్యాలి. ఒక్క సాయంకాలం వేళ ఒక పాఠాంతరం ఉన్నది, అది ఏమిటంటే సంధ్యావందనం చేసేటప్పుడు సాయంకాలం అర్ఘ్యం మాత్రం పడమరకి తిరిగి మళ్ళీ జపం మాత్రం తూర్పుకి తిరిగే చెయ్యని. కానీ ఎక్కువ ప్రామాణిక గ్రంథాలలో తూర్పుకి దిక్కుకి తిరిగే సంధ్యావందనం చేసి తీరాలి. అంటే అర్ఘ్యప్రదానం చేసేవాడు ఎట్టి పరిస్థితుల్లో తూర్పు దిక్కుకి తిరిగే సంధ్యావందనం చేయాలి. ఆచమనం కూడా, ఆచమనం చేసేవాడు తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి జపం మొదలుపెట్టాలి. ఒకవేళ ఎవరికైనా లక్ష్మీ కటాక్షం మీద కోరిక ఉన్నది, నాకు బాగా సంపదలు కావాలని కోరిక ఉన్నది, అలాంటి వాడు ఉత్తరం దిక్కుకి తిరిగి జపం చేసుకోవాలని మంత్రశాస్త్రం చెబుతున్నది. గరుడ పురాణంలో 105 అధ్యాయంలో లక్ష్మీ కటాక్షం కావాలంటే ఉత్తరం దిక్కుకేసి తిరిగి లక్ష్మీ మంత్ర జపం చెయ్యండి అని ఉన్నది. కానీ ఆచమనం మాత్రం తూర్పు దిక్కుకి తిరిగే చెయ్యాలి. ముందు సంకల్పం చెప్పుకోవాలిగా, ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 ఆచమనం చేసి ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని నేను లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ మంత్ర జపం చేస్తున్నాను అనేవాడు తూర్పు దిక్కుకి తిరిగే సంకల్పం చెప్పుకోవాలి. ఆచమనాదులు చెయ్యాలి, జపం మాత్రం ఉత్తరం దిక్కుకి తిరిగి చెయ్యాలి. ఇప్పుడు మన పీఠంలో వ్యూహలక్ష్మీ మంత్రం రాశాం, ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. దీనికి వ్యూహలక్ష్మీ మహామంత్రం అని పేరు. ఈ మంత్ర జపం చేసేవాడు తప్పక లక్ష్మీ కటాక్షం పొందుతాడు, కుబేరుడంతటి ఐశ్వర్యవంతుడు అవుతాడు, ఆనందం పొందుతాడు. ఈ జపం చేసేవాళ్ళు ఏం చేయాలి? ఆచమనమేమో తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి, మన గోత్రనామాలు చెప్పుకోవాలి. జపం చేసేటప్పుడు ఉత్తరం దిక్కుకి తిరగాలి. ఉత్తర దిక్కుగా చేసే ఇలాంటి కామ్యకర్మలు, సంపదలు కోరుకుని చేసే జపములు తొందరగా ఫలిస్తాయి. ఇక దక్షిణం దిక్కుకేసి తిరిగి మాత్రం ఇటువంటి జపాలు చేయకూడదు. కామ్యకర్మలు దక్షిణం దిక్కుకేసి తిరిగి చేసే జపం మోక్షమే ఇస్తుంది, వైరాగ్యం ఇస్తుంది, కుటుంబానికి దూరం చేస్తుంది. కాబట్టి నేను నా కుటుంబానికి దూరం అయిపోవాలి, మా భార్యాభర్తలిద్దరం విడిపోయి హాయిగా వైరాగ్యంతో సన్యాసం పుచ్చుకొని అడవులకు పోయి లేక ఆశ్రమాలకు పోయి ఈ జన్మలో తరిద్దామని కోరుకున్నవాడు చేయొత్తండి, వాళ్ళు వెంటనే ఏం చేయాలన్నమాట, దక్షిణం దిక్కుకేసి తిరిగి జపం చేయాలి. అలా ఒక్క 9 జపం చేస్తే ఇంకా భార్యాభర్తలకు ఒకళ్ళ మీద ఒకటి వ్యామోహం పోతుంది. భార్య భర్తతోటి వెళ్ళి రండి, మీరు కాసేపండి, మీ దారి మీదే, మీకు మీరే నాకు నేనే అంటుంది. ఆ తర్వాత ఇద్దరు చెరువు రూము కొనుక్కోరు, రోడ్డు మీదే కూర్చొని జపం చేస్తారు. ఇవన్నీ నేను చెప్పింది ఎప్పుడంటే చిత్తశుద్ధితో చేస్తే సుమా, అసలు మనస్సే లగ్నం చేయకుండా భగవంతుడి మీద నమ్మకమే లేకుండా ఏదో గురువుగారు చెప్పారు కదా అని జపం చేస్తే అనాలోచితముగా అమనస్కుడై చేస్తే అప్పుడు అసలు వాడికి ఏ ఫలితం ఉండదు. చిత్తశుద్ధితో మనస్సు లగ్నం చేసి దక్షిణం దిక్కుకేసి జపం చేసేవాడు ఉన్నాడే వాడు వైరాగ్య సంపన్నుడు అవుతాడు. పడమర దిక్కుకేసి తిరిగి జపం చేసేటటువంటి వాడికి లౌకికమైన కోరికలు తీరుతాయి. సంపదలు కావాలంటే ఉత్తరం దిక్కుకేసి తిరగాలి, తూర్పు దిక్కుకేసి తిరిగితే కుటుంబ వృద్ధి అవుతుంది, సంసారం అనేటటువంటిది సక్రమంగా సాగుతుంది. ఇవన్నీ నిజంగా సాక్షాత్తు విష్ణువు చెప్పిన ధర్మములు. విష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు కనుక దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఒకప్పుడు గరుత్మంతుడు తల్లికి చాలా సేవ చేశాడు, ఆ సేవ మెచ్చుకున్నాడు విష్ణువు. మాతృ సేవ చేసిన వాళ్ళంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం, అందుకే గరుత్మంతుడిని తన వాహనం చేసుకున్నాడు. గరుత్మంతుడి తల్లి కద్రువ అని పిలువబడేటటువంటి తన చెల్లెలికి దాసి అయిపోయి 1000 నానాయాతన పడిందండి పాపం ఆవిడ. చాలా కాలం క్రితం కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు, ఆ కశ్యప ప్రజాపతికి 14 భార్యలు ఉన్నారు. అందులో ఒక భార్య పేరు కద్రువ, ఒక భార్య పేరు వినత. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వినత పెద్దది, కద్రువ చెల్లెలు, ఇద్దరికి ఒక తేడా. ఈ ఇద్దరు కూడా కశ్యపుడి భార్యలే. ఇద్దరు ఎందుకో చిన్నప్పటి నుంచి కొంచెం కీచులు ఆడుకుంటూ ఉండేవారు. అక్క చెల్లెళ్ళు అయినంత మాత్రం చేత కలిసి ఉండాలని ఉందటండి. అక్క చెల్లెళ్ళు అంతా ఒకే రకంగా కలిసి ఉంటారా? అక్కగారికి చెల్లెలికి మధ్యలో పచ్చగడ్డేస్తే భగ్గుమనేవాళ్ళు వాళ్ళకి ఉన్నారు. ఆ రోజుల్లో కూడా దితికి అదితికి పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. పచ్చగడ్డి అగ్నిలో వేసినా కాలదు కదా, కానీ వీళ్ళిద్దరికీ మధ్యలో పచ్చగడ్డి పెడితే అది మండిపోయేదిట. అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించండి. దాన్ని కూడా కాల్చి ఎంత కోపతాపాలతో ఉంటారన్నమాట వాళ్ళు. అలాగే కద్రువకి వినతికి పడేది కాదు. ఇద్దరు ఒకసారి క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళారు. క్షీర సముద్రం దగ్గర తెల్లగా ఉన్న ఉచ్చైశ్రవం అనే ఒక గుర్రం కనపడింది. ఆ గుర్రాన్ని చూడగానే కద్రువ అంది, ఏం బ్రహ్మదేవుడు సృష్టో, గుర్రం అంతా తెల్లగా ఉన్నా తోక మాత్రం నల్లగా ఉంది అన్నది కద్రువ. పాపం వినత తిన్నగా ఉండొచ్చు కదా, అదేమిటి చెల్లి అలా అంటావు, గుర్రం అంతా తెల్లగానే ఉంది, నీకేమైనా చెత్తారం వచ్చిందేమో కళ్ళతోడు ఎంచుకో, గుర్రం శరీరమే కాదు తోక తెల్లగానే ఉంది అన్నది. వెంటనే చెల్లెలు గారికి మండింది, తోక నల్లగా ఉందంది, ఆవిడ తెల్లగా ఉందంది, ఇంకేముంది, వాదోపవాదాలు పెరిగాయి. మూర్ఖులు వాదోపవాదం చేయరండో, వాదున వచ్చున్నదే కీడు సొమ్ము వసుధను సుమతి. అజ్ఞానులు మాత్రమే వాదోపవాదాలు చేస్తారు, జ్ఞానులు ఎప్పుడూ మాట వరస కూడా, అందుకే వాదోపవాదం చేయకూడదు. వాదోపవాదాల వల్ల ఏమవుతుంది, కీడు వస్తుంది. అవతలవాడు మూర్ఖుడు రెచ్చిపోతున్నాడు, గొడవ చేస్తున్నాడు, అప్పుడు మనం ఏమన్నా తగ్గాలట. జ్ఞానులు ఏం చేస్తారో తెలుసా, కృష్ణుడు లాంటి తెలివైన వాళ్ళు, అవతలవాడు అజ్ఞాని వాదిస్తున్నాడు మన పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకుంటే వెళ్ళి బాబు నన్ను క్షమించంటట. అది కృష్ణుడి యొక్క రాజకీయ టెక్నిక్. మీరు కూడా అంతే, అవతలవాడు రెచ్చిపోతున్నప్పుడు ఏం చేస్తారు, అనవసరంగా వాడితో వాదించకండి. బీపీ వచ్చేస్తుంది కదా, వాదించేవాడు కోపం వచ్చేస్తుంది, ఆ కోపం వచ్చినప్పుడు తగ్గిపోవాలి. ఆ టెక్నిక్ నేర్చుకోవాలి, గురువుగారి దగ్గర మీరు నేర్చుకోవాల్సింది అదే. లేదా ఒక అజ్ఞాని రెచ్చిపోయి ఓ పెద్ద ఆయన తెగ తిట్టేస్తున్నాడు అనుకోండి, ఎవరా నువ్వు అని తిట్టేస్తున్నాడు వాడు, వాడికి రోగిష్టాడు మూర్ఖుడు కోపించి పెద్దవాళ్ళని. అందులో అసలు సహజంగా పెద్దవాళ్ళని ఎరా అనొచ్చా, మనకి ఎంత కోపం వచ్చినా ఉచితానుచితాలను ఉంటాయి. ఇప్పుడు ఒక మహాత్ముడు, ఆయన పెద్ద, ఆయన నాకంటే వయసులో పెద్దవాడు, నా ఇష్టంతో తిట్టడమా, రెచ్చిపోయి తిట్టకూడదు, ఎరా అని అసలు అనకూడదు, నువ్వని అనకూడదు, అన్నామంటే మనం అజ్ఞానులం. అలా రెచ్చిపోయి తిడుతున్నాడు అనుకోండి, వెంటనే ఈయన తగ్గిపోవాలి, ఎందుకు వచ్చింది, వాడు మూర్ఖుడు కదా. అందులో ఓ పేడలో రాయేస్తే అది మన మొహం మీద చిందుతుంది, అప్పుడు మనం నవ్వుకుని వెళ్ళిపోవటమే, నాయన నన్ను క్షమించన్నావా, వాడు దెబ్బకి చచ్చిపోతాడు, వాళ్ళు కిక్కురు మండ, ఈ పాపం అంతా వాడు అనుభవిస్తాడు. అందువల్ల గరుడ పురాణం మనకు ఒక గొప్ప నీతి చెప్పింది, ఎట్టి పరిస్థితులలో వాదించకు. ఎవడైనా అవతల వాడు రెచ్చిపోయి తిడుతూ ఉంటే వినయంగా నమస్కరించు, నువ్వు తగ్గు, దానివల్ల నీకు లాభం వాడికి నష్టం. నీ నమస్కారం పొందినప్పటి నుంచి వాడికి పతనం మొదలవుతుంది. నాబోటి వాడు వెళ్ళి క్షమించండి నా వల్ల అపరాధం జరిగితే అన్నానా, నాకు పుణ్యం పెరుగుతుందిట. నాబోటి వాడి నమస్కారం పొంది నా చేత క్షమార్పణ చెప్పించుకున్నాడుగా, ఇక అక్కడి నుంచి వాడికి పతనం మొదలవుతుంది. అలా ఎంతోమంది పతనమై నాశనం అయిపోయారు. అది వశిష్ఠుడి దగ్గర నేర్చుకోవాలి, అదే జ్ఞానులు చెప్పిన మార్గం, అదే గరుడ పురాణం చెబుతున్న నీతి. కాబట్టి ఈరోజు నుంచి అవతలవాడు మీ మీద రెచ్చిపోతుంటే వెంటనే మీరు తగ్గిపోండి, మీరు పొరపాటు కూడా ఒంటికాలు మీద లేవకండి. మనకేమిటి నష్టం అండి, అవతలవాడు తిడుతూ ఉంటే వాడికి దండం పెట్టడం వల్ల నీకేమైనా లాభమా నష్టమా? నష్టం మాత్రం పొరపాటు ఉండదు, లాభం సంగతి పక్కన పెడదాం. ఒక్క చిరునవ్వుతో ఒక్క నమస్కారంతో లోకాన్ని జయించవచ్చు. ఆ విషయం తెలుసు వినతకి, కానీ ఆవిడకు దురదృష్టం ఉంది. ఇక్కడ కద్రువ తన భర్త కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు బలమైన 1000 సర్పములు కొడుకులుగా కావాలి అని కోరింది. తథాస్తు అన్నాడు కశ్యపుడు. ఈ రెండో భార్య వినత భర్త దగ్గరికి వెళ్ళి, ఆ 1000 ఒక్క దెబ్బతో కాలితో కూడా తన్ని అవతల పారేయగలిగేంత బలం ఉన్న కొడుకులు ఇద్దరు కావాలండి, తథాస్తు అన్నాడు ఆయన. దాంతో కద్రువకి 1000 పుట్టాయి, వినతకి 2 పుట్టాయి. ఈ కద్రువ కన్న 1000 పగిలి క్రమక్రమంగా అందులోంచి పాములు పుట్టుకొచ్చాయి. మొదట ఆదిశేషుడు పుట్టాడు, తర్వాత వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, అరుకాషుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు, కిష్కుడు, కిమిందరుడు, అనింద్యుడు, ఉల్లసత్తుడు, తేజస్వి, జ్ఞాని, పరమజ్ఞాని, విజ్ఞాని, కేశవుడు, కేసుడు, కర్కోటకుడు, నాగుడు, జాతి, భిల్లుడు, అశ్వసేనుడు, అశ్వతరుడు, ఇలా 1000 పాములు పుట్టుకొచ్చారు. ఈ 1000 మంది పాములు మంచి పడగలతో, ఒక్కొక్కడు 1000 పడగలతో, ఒక్కొక్కడు తెల్లగా, ఒక్కొక్కడు నల్లగా, ఒక్కొక్కడు గోధుమ రంగులో, ఒక్కొక్కడు ఎర్రగా లుకలుకలాడు తిరుగుతూ ఉంటే మురిసిపోయింది కద్రు. ఓ ఈ బాబా ఎంతమంది పిల్లలు అబ్బాబాబా భలే పాకుతున్నారని ఆనందపడిపోయిందిట. చూసారా, ఒకే తల్లికి పుట్టిన పిల్లలే. కానీ ఆదిశేషుడు వాసుకి తెల్లగా నాల అందంగా ఉన్నారు. మరి అదే కర్కోటకుడు నల్లగా నిగనిగలాడుతూ పుట్టాడు. అన్నదమ్ములే, ఒకడు నల్లగా ఉంటాడు, ఒకటి తెల్లగా ఉంటాడు. అదేంటి చాలా చిత్రంగా ఉంటుంది. అక్క చెల్లెళ్ళు వస్తారు ఒక్కొక్కళ్ళు. నేను ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంటే నిజంగానే అనిపిస్తున్నారు. ఎందుకంటే అక్కగారిని చూస్తేనేమో సీతాదేవిలో ఉంటుంది, చెల్లెళ్ళు చూస్తేనేమో సర్పడకలా ఉంటుంది. ఏం చెబుతాం, వాళ్ళ వాళ్ళ యోగాలు, కర్మయోగాలు. అలా వీళ్ళంతా ఒకడు నల్లగా, ఒకళ్ళు ఎర్రగేలా పుట్టారు. ఈ వినతకి ఈర్ష్య కలిగింది. ఆవిడికి 2 గుడ్లు పుట్టాయి. ఆ గుడ్లు పగలడం లేదు పిల్లలు రావడంలా. చెల్లెలికి 1000 గుడ్లు పుట్టి 1000 మంది పిల్లలు ఆ గుడ్లలో నుంచి బయటకు వచ్చి బలంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే, తమ బల ప్రదర్శన చేస్తూ ఉంటే ఆవిడ పొంగిపోతోంది. నాకు ఆనందమే, నా చెల్లెలి పిల్లలంటే నాకు ఇష్టమే. కానీ నా పిల్లలు ఎందుకు బయటికి రావడంలా, గుడ్లు పుట్టాయి, ఈ గుడ్డు నుంచి తంటి గుడ్లు బయటికి రావడంలా, అవి పగలడం లేదు అని కొంచెం ఈర్ష్య చెందింది. నిజానికి ఆవిడ చాలా ఉత్తమురాలే. తన సోదరికి పిల్లలు బయటకు వచ్చారు, నా పిల్లలు రావడం లేదనుకుని అందులో ఒక గుడ్డుని తొందరపడి కర్ర పెట్టి పగలగొట్టేసింది. దాంతో ఏమైపోయింది, ఈ తొడల నుంచి కింద ప్రాంతం తయారు కాకుండా మిగతా శరీరమే తయారైన పిల్లాడోడు బయటపడ్డాడు. గుడ్డు ఎప్పుడూ కూడా తనంత తాను పూర్తిగా తయారయ్యాక లోపల బిడ్డ పగలగొట్టుకుని ఆ చంటిబిడ్డ బయటకు వస్తాడు. ఇళ్లలో కోళ్ళు పెంచే వాళ్ళకి తెలుస్తుంది కదా, మా ఇంట్లో ఏసీ మిషన్ నిండా పావురాలు గుడ్లు పెట్టాయి. నిన్న వెళ్ళి దులిపి వచ్చాను. పాప ఆ గుడ్లు చూస్తే జాలి వస్తుంది. అందుకనే పొరపాట్లు కూడా గూడు తీయకుండా అట్టే పెట్టాల్సి వచ్చింది. ఎందుకని, ఎర్రని ముక్కుతో బుజ్జి బుజ్జి పిల్లలు తయారవుతున్నాయి. మనం తొందరపడి ఆ గుడ్లు అగేసాం అనుకోండి, ఆ పిల్లలు కింద పడి చచ్చిపోతాయి. ఆ గుడ్లు పగిలి మెల్లిగా రెక్కలు అవి తయారయ్యాక పిల్లలు బయటకు వస్తాయి. తమంత తాము గుడ్డు పగలగొట్టుకుని పిల్ల బయటపడాలి. తొందరపడి తల్లి పగలగొట్టదు. ఇప్పుడు వినత తొందరపడి గుడ్డు పగలగొట్టడం వల్ల పిల్లవాడు తయారు కాకుండా పుట్టాడు. తొడల నుంచి కింద భాగం తయారవల మిగతా శరీరం తయారయ్యింది. ఊరువు అంటే తొడ. ఊరువులు లేవు గనక ఆయన్ని అనూరుడు అన్నారు. ఎర్రగా ఉన్నాడు ఆయన, అందుకని అరుణుడు అన్నారు. అరుణుడు, అనూరుడు అని 2 పేర్లు వచ్చాయి. ఆయనకి కోపం కలిగింది. ఇటువంటి తల్లులు ఉంటారా, సవతి మీద ద్వేషంతో, అసూయతో, ఈర్ష్యతో కన్న కొడుకుకి అవయవములు పూర్తిగా తయారు కాకుండా గుడ్డు పగలగొడతావా? నీ ఈర్ష్యకి తగిన ఫలితం అనుభవించు. ఏ సవతి మీద ద్వేషంతో నువ్వు నన్ను పూర్తిగా తయారు కాకుండా గుడ్డు పగలగొట్టి బయటికి లాగావో, ఆ సవతికి 1000 సంవత్సరాలు దాసీవైపడు అని శపించేశాడు. దాంతో ఆవిడ తెల్లబోయి, నాయన నేను కావాలని చేయలేదు, నాకు కొడుకు రావాలనే ఆత్రంతో రవ్వంత ఈర్ష్యతో ఈ పని చేశాను. కానీ ఏ తల్లి నా కొడుకుని వికలాంగుణ్ణి చేయాలనుకుంటుందా? నువ్వు తొందరపడి శాపం పెట్టావు. నేను 1000 ఏళ్ళు నా సోదరికి సవతినై దాసీనై ఆ చాకరీ చేస్తూ బతకలేను, అనుగ్రహించు అంటే ఆయన జాలిపడ్డాడు. ఎంత పొరపాటు చేశాను, ఎంత తప్పు చేసినా మాట వరసకు కూడా తల్లిని తిట్టకూడదు, కొట్టకూడదని శాస్త్రం చెబుతున్నది. తల్లిని మించిన దేవత ఈ చరాచర జగత్తులు లేదు. న మాతు పరదైవతం, తల్లి కంటే గొప్ప దేవత లేదు అని అర్థం దీనికి. అటువంటి తల్లిని నీ సవతికి 1000 ఏళ్ళు దాసివై పడుండు అని చెప్పించాను. చాలా పొరపాటు చేశాను. దీనికి ఏం ప్రాయశ్చిత్తం అని ఆలోచించి, అమ్మ ప్రాయశ్చిత్తంగా నేను సూర్యభగవానుడికి రథసారథినై ఆయన రథం నడుపుతూ నీకు ఇచ్చిన శాపం అనే పాపం నుంచి బయటపడతాను. నీకు కూడా శాప విముక్తి ఇస్తున్నాను. నువ్వు నీ సవతికి 1000 ఏళ్ళు దాస్యం చేస్తావు. 1000 ఏళ్ల తర్వాత ఈ 2 గుడ్డులో ఉన్నటువంటి పిల్లవాడు నిన్ను రక్షిస్తాడు. ఈ గుడ్డు ఇంకొక 500 ఏళ్ళు గడిస్తే అందులోంచి ఒక మహాపరాక్రమవంతుడు బయటకు వస్తాడు. వాడు పుట్టాక ఇంకొక 500 ఏళ్ళు మాత్రమే నీకు దాస్యం. ఆ తర్వాత వీడు సమయం చూసుకుని నీకు దాస్య విముక్తి కలగజేస్తాడు. అతడు కారణజన్ముడు. అతన్ని మాత్రం తొందరపడి గుడ్డు పగలగొట్టి బయటికి లాక్కుసమా, ఓపిక పట్టు అంటే అలాగే నన్నదావిడ. అదిగో అతని శాపం వల్లే ఇవాళ ఈ వినతకి కద్రువతో వాదోపవాదాలు చేయాలనే కోరిక వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, గుర్రమేమో తెల్లగా ఉందని ఎందుకు చెప్పండి అనవసరంగా. ఆవిడ నల్లగా ఉందంటే పోన్లేమో నీకు అలా కనపడిందేమో అనొచ్చుగా. అలా కాకుండా, లేదు చెల్లి, గుర్రం పూర్తిగా తెల్లగా ఉందందిట, నల్లగా ఉందంది ఈవిడ. అప్పుడు ఇద్దరు కలిసి ఏం చేశారు, గుర్రం దగ్గరికి ఎడదాం, గుర్రం పూర్తిగా తెల్లగా ఉంటే ఏం చేస్తావు చెల్లి అంది అక్క. నీవు చెప్పినట్టే గుర్రము పూర్తిగా తెల్లగా ఉంటే నేను నీకు దాసీ అవుతా. మరి నువ్వు గుర్రం తోక నల్లగా ఉంటే నేను నీకు దాసీని అవుతాను అని ఇద్దరు శపథం చేసుకున్నారు. ఇది పిచ్చ శపథాలు చేసుకున్నారు. ఇద్దరు గుర్రం దగ్గరికి బయలుదేరారు. గుర్రం పూర్తిగా తెల్లగా ఉందని కద్రవుగా తెలుసు. అందుకనే ఆవిడేమంది తెలివిగా, అక్క ఇప్పుడు చీకటి పడింది, సంధ్యా సమయంలో తోకని మనం పరిశీలనగా చూసినా అది నలుపో తెలుపో అర్థం కాదు, అందులో ఈ మధ్యన నాకు కొంచెం రేచీకటి ఒకటి వచ్చింది, అందుకని ప్రొద్దుటే బయలుదేరి మనం ఇక్కడికి వద్దాం, ఈ గుర్రము తోకని పరిశీలిద్దాం. ఆ సూర్యుడి వెలుతురులో తోక గనక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసివి, తోక తెల్లగా ఉంటే నేను నీకు బానిసను అన్నది. ఇద్దరు వెళ్ళకపోయారు. కద్రు వెంటనే తన పిల్లల్ని పిలిచింది, పావుల్ని. పిల్లలారా, నేను చిన్న పొరపాటు చేశాను, ఇవాళ పాలసముద్రం యొక్క తీరంలో మీ పెద్దమ్మతో షికారు చేస్తూ ఉండగా ఉచ్చైశ్రవం అనే గుర్రం అక్కడికి వచ్చింది, ఇంద్రుడి గుర్రం అది, అది ఆపాదమస్తకం తెల్లగా ఉంది. నేను అందరూ ఏదంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడే అలవాటు కలిగిందని కొందరు కదా లక్షణం అండి బాబోయ్, మేము తీర్థయాత్రలో చూస్తూ ఉంటాం మా ఐదారు గొడవ. హాయిగా బాలకృష్ణ గారు ఏదో ఒక వాహనం చూసి పెడితే ఆ వాహనం ఎందుకు కాస్త ముందెడిపోదాం అని ఒకడు, వెనక్కి లేకపోవడం ఒకడు, కొంతమంది ఒక్కళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళు ఈ కద్రువు లాంటి వాళ్ళు అనమాట. వాదికి ఎప్పుడూ ఒక ప్రతివాది ఉండాలన్నమాట, ఏం చెప్పండి వాళ్ళని మెప్పించలేం మనం. అందుకని ఆవిడే చెప్పుకుంది, ఏమని అంతా అవునంటే కాదండం నా లక్షణం చిన్నప్పటి నుంచి. పాలసముద్ర తీరంలో తెల్లని గుర్రం కనపడింది, నాకెందుకో నా లక్షణం కొద్దీ గుర్రం తోక నల్లగా ఉందని వాదించాను. అన్నాక ఆ మాట నిలబెట్టుకోవాలి, నేను మీ పెద్దమ్మతో వాదోపవాదాలు చేయటం వల్ల రేపు బానిసని కాబోతున్నా, నేను ఓడిపోవడం ఖాయం, నాకు తెలుసుగా ఆ తోక తెల్లగానే ఉంది, రేపు నేను పందెంలో ఓడడం ఖాయం, మీ పెద్దమ్మ దగ్గర బానిసని అయిపోయి చేతులు కట్టుకుని ఏం పని చేయమంటావు అక్కయ్యో అని రోజు అడగవలసిన కర్మ నాకు పడుతుంది, నేను తట్టుకోలేను, మీరు ఓ పని చేయండి, నా పిల్లల్లో కొంతమంది పిల్లలు నల్ల త్రాచుపాములు, మీరు వెళ్ళి ఆ తోక చుట్టూ తల చుట్టుకుపండి, మీరు చుట్టుకుంటే తోక నల్లగా కనపడుతుంది, మీ తలకాయ కనపడకుండా ఆ ఏకల్లో తలకాయని జాగ్రత్తగా పెట్టుకోండి, పైగా ఈ పాములకు లక్షణం ఉంది, వాళ్ళు ఎంత శరీరం కావాలంటే అంత శరీరం, పెద్దది శరీరాన్ని కావాలంటే సంక్షిప్తము చేసుకోగలరు, పెరగగలరు తరగగలరు, సంక్షిప్త శరీరం విశాల శరీరం రెండూ పొందగలరు, అందువల్ల మీ మహిమతో మీ శరీరమును సంక్షిప్తం చేసుకుని తలకాయ ఆ గుర్రపు తోక వెంట్రుకలలో దాచుకుని తోకని మాత్రం నల్లగా కనపడేలా చేయండి అనగా వాళ్ళు అన్నారట, ఎంత తప్పిది, మోసము చేసి పెద్దమ్మని నీ బానిసని చేసుకుంటావా, ఇంత అధర్మమా, తల్లి చెప్పిన అధర్మం చెయ్యకూడదని శాస్త్రం చెబుతున్నది, మేము చెయ్యం అన్నారు. దాంతో ఆవిడ ఒళ్ళు మండిపోయింది. ఆవిడ కూడా కొంచెం బీపీ ఉందనుకుంటాను. దాంతో ఒళ్ళు మండిపోయి పళ్ళు పటపటకి అగ్రహోద గుర్రాలై, దుర్మార్గుల్లారా, నేను వెళ్ళి గుర్రపు తోక కరుచుకొని నల్లగా చెయ్యమంటే నా మాట కాదంటారా, ఈ క్షణమే మీకు శాపం పెడుతున్నాను, భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారు చెయ్యబోయే సర్పయాగంలో పడి మీరంతా కాలి బూడిదైపోండి అని చెప్పించింది. దాంతో వాళ్ళు వణికిపోయి కాళ్ళ మీద పడ్డారు. నా మాట విన్నవాళ్ళు మాత్రం బతుకుతారు, మిగతా వాళ్ళు కాలిపోతారు, ఇందులో కొంతమందికి చావు తప్పదు, వెళ్ళండి, మిగతా వాళ్ళన్నా వెళ్ళి ఆ తోకని పట్టుకోండి అంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఆ తోకని కరిచి పట్టుకున్నారు. దాంతో తోక నల్లగా కనపడింది, దాంతో వెనత ఓడిపోయింది, చెల్లెలికి దాసి అయిపోయింది. 1000 ఏళ్ళు దాస్యం అనిపించిందండి ఆవిడ. 500 ఏళ్ల తర్వాత గరుత్మంతుడు అందులోంచి బయటకు వచ్చాడు. గరుత్మంతుడు మహాబలవంతుడు, ఆ గుడ్డు పగలగొట్టుకుని విశాలమైన బంగారపు రెక్కలతో పుట్టుకొచ్చాడు ఆయన. ఆయన రెక్కలు బంగారపు రంగులు ఉండేవిట, అసలు బంగారం పట్టుకొచ్చి ఆయనకు రెక్కలు చేయించినట్టు ఉండేదనమాట. ఆ గరుత్మంతుడు తన విశాలమైన రెక్కలు ఒక్కసారి అల్లార్చి ఆకాశంలో ఎగురుతూ ఉంటే పర్వతములు కదిలిపోయాయి, అడవులు గజగజ వణికిపోయాయి, ఊరు ఊరంతా కదిలిపోయింది. దాంతో ఈర్ష్య కలిగిన కద్రు ఏమంది, ఏయ్ గరుడ, మంచి బలముందని రెచ్చిపోయి ఎగురుతున్నావేమో, నువ్వు నా బానిసవి, మీ అమ్మ నా దాసి, దాసి కొడుకు కూడా దాసుడే, కాబట్టి నువ్వు కూడా నేను చెప్పిన పనులు చెయ్యవలసిందే అన్నది. ఇది ఎక్కడ శాస్త్రం, బానిస పనిలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా బానిసలేట, ఆవిడకి ఎవరో అధికారం ఇచ్చినట్టుగా. అలా అనగా గరుత్మంతుడు తప్పనిసరి పరిస్థితుల్లో తల్లికేసి తిరిగి, అమ్మ నిజమేనా అన్నాడు. నిజమేనా అయినా నేను బానిసనే, కాకపోతే నా కొడుకు నువ్వు ఆవిడికి బానిస అవుతావో లేదో ఏ ధర్మమో నాకు తెలియదు, నేను బానిసను కనుక చచ్చినట్టు నువ్వు కూడా ఆవిడ మాట విను అన్నది. ఇంకా చూడండి, గరుత్మంతుణ్ణి తెగ ఏడిపించింది ఆవిడ. పాములు ఒక్క ఆదిశేషుడు వాసుకి తప్ప తక్కిన సర్పములు కద్రువ గరుత్మంతుణ్ణి క్రూరంగా హింసించారు. ఎన్ని మాటలు అన్నాలో అన్ని మాటలు అన్నారు. తల్లిని తన ఎదురుగుండా తిడుతూ ఉంటే, తనని తిడుతూ ఉంటే ఆ పసిబాలుడి మనస్సు చాలా గాయపడింది. తర్వాత 500 ఏళ్ల తర్వాత అమృతం తెచ్చాడు కద్రువ. బానిసత్వం నుంచి తన తల్లి వినతకి విముక్తి కలిగించాడు. దాంతో వినత బయటపడింది. అయినా లోపల కసి పెట్టుకుని ఆయన పావుని అప్పటి నుంచి ఆహారంగా తినడం మొదలుపెట్టాడు. తన తల్లిని సవతి యొక్క దాస్యం నుంచి విముక్తి చేయడం కోసం ఎంతో యాతనపడి స్వర్గానికి వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి అమృత భాండం తెస్తే విష్ణుమూర్తి మెచ్చుకుని, నాయన నీ వంటి మహానుభావుల్ని నేను చాలా అరుదుగా చూస్తున్నాను, తల్లి కోసం నువ్వు చాలా కష్టాలు పడ్డావు, స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళడం మాటల, ఇంద్రుడితో యుద్ధం చేయడం మాటల, నీ పరాక్రమంతో ఇంద్రుణ్ణి ఓడించావు, అమృతం తెచ్చావు, నీ తల్లిని విముక్తురాలిని చేసుకున్నావు, నీ మాతృభక్తి నాకు ఆనందం కలిగించింది, నమాతు పరదైవతం, తల్లిని మించిన గొప్ప దేవత లేదని శాస్త్రములు చెబుతున్నాయి, తల్లి కోసం నువ్వు శ్రమ పడ్డావు గనక నేను మెచ్చి నీకేం కావాలంటే ఇస్తానన్నాడు. అయితే నన్ను వాహనంగా చేసుకో అన్నాడు ఈయన. తథాస్తు, నేను ఈరోజు నుంచి నిన్ను వాహనంగా చేసుకుంటాను, గరుడ వాహనుణ్ణి అవుతాను. అక్కడితో అగట్లా, నువ్వు రెక్కలొక్కసారి ఇలా పైకి కిందకి కదిపినప్పుడల్లా అందులో నుంచి చప్పుడు వస్తుందిగా, ఆ చప్పుడు కింద కాకుండా అష్టాక్షరీ మంత్రధ్వని అవుతుంది. సాధారణంగా పెట్టలు ఏం చేస్తాయి, టప్ టప్ అని రెక్కలలో కొడతాయి. కాకులు మొదలైన పక్షులు రెక్కలు అల్లారిస్తే టపటప శబ్దమే కదా వచ్చింది అందులోంచి. కానీ గరుత్మంతుడికి ఏమనిచ్చాడు విష్ణు వరం, నువ్వు రెక్కలు ఇలా అల్లార్చగానే అందులోంచి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రధ్వని వచ్చుగాక అన్నాడు. అందుకే గరుత్మంతుడు మన దగ్గరికి వచ్చాడంటే వెంటనే మనకి తెలియకుండానే ఒక నాదం వినపడుతుంది, అష్టాక్షరీ నాదం. కొన్ని కొన్ని గుళ్ళల్లో గరుత్మంతుడు చిన్న పక్షుల రూపంలో వస్తాడు, అవి కూడా గరుడ పక్షి గ్రద్ద రూపంలో వస్తాడు. ఆ గరుడ పక్షి ముక్కు మంచి పొడుగ్గా ఒయ్యారంగా ఉంటుంది. ఆ పక్షులు ఎగురుతూ ఉంటే టపటప శబ్దం కాకుండా నారాయణ అష్టాక్షరీ మంత్రధ్వని వస్తుంది అనమాట, మధురముగా వస్తుంది శబ్దం. ఆ వ్యక్తికే వినపడుతుంది, పక్కవాడికి వినపడదు. అది గరుత్మంతుడి యొక్క ప్రభావం, అది విష్ణు ఆయనకి ఇచ్చిన వరం. అందుకని గరుత్మంతుడికి సుపర్ణుడు, మంచి రెక్కలు కలిగిన వాడిని పేరొచ్చింది. మంచి రెక్కలంటే ఏమిటనమాట, ఆ రెక్కల్లోంచి నారాయణ నామం మంత్రపూర్వకంగా ధ్వనిపూర్వకంగా పవిత్ర ధ్వనిపూర్వకంగా వస్తుంది. అందుకే ఆ రెక్కలు సుపర్ణములు అని పిలువబడ్డాయి. అంతటి మహాత్ముడు గరుత్మంతుడు. ఆయనకి ఒకసారి ఒక కోరిక కలిగింది. ఏమిటి, నేను తరిస్తున్నాను, నాతో పాటు నా వంశం కూడా తరించాలి. గరుత్మంతుడికి చాలామంది కొడుకులు ఉన్నారు, అందులో ఒక ఆయన పేరు తార్క్ష్యనందనుడు అని పేరు. ఆయనే బలిచక్రవర్తిని కట్టినవాడు. ఆయన కొడుకులు భూలోకంలో ఉండిపోయారు. గరుత్మంతుడు గరుత్మంతుడి యొక్క మనుమల వరకే వైకుంఠం. ఆ తర్వాత వాళ్ళంతా ఇప్పుడు ఇంకా భూలోకంలో వంశవాళ్ళు ఉన్నారు తెలిసిన, గరుత్మంతుడి వంశవాళ్లే ఇప్పుడు ఈ పక్షుల రూపంలో తిరుగుతున్న గ్రద్దలన్నీ అవన్నీ గరుడ వంశం వాళ్ళు. వాళ్ళందరికీ వైకుంఠ ప్రవేశం లేదు, వాళ్ళంతా భూలోకంలో ఉండిపోయారు. వైకుంఠంలో గరుత్మంతుడి యొక్క మొత్తం వంశం అందరికీ ఇవ్వలేదు ఆయన ప్రవేశం, మనవాడి వరకే ఇచ్చాడు, అక్కడి వరకే భక్తి, తక్కిన వాళ్ళంతా భూలోకంలో ఉండిపోయారు. అందుకని ఆయనకి మనవాళ్ల మీద, మనవరాళ్ల మీద, ముని మనవల మీద, ఇంకా తర్వాత తరాల వాళ్ళ మీద కొంచెం వ్యామోహం కలిగిందిట. అది కూడా ఏం వ్యామోహం, మన మానవులకు ఉన్న వ్యామోహం కాదు, వాళ్ళకి చక్కగా బిల్డింగ్ కొని పెడదాం, ఖైరతాబాద్ సర్కిల్లో అపార్ట్మెంట్ కొని పెడదాం, వాళ్ళు బాగుండాలి, ఈ కోరిక కాకుండా వీళ్ళు కూడా నారాయణ స్మరణ చేసి తరించాలి. తరించాలంటే ఏం చెయ్యాలి అని అనిపించి నారాయణుని దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను భూలోకంలో కొంతకాలం పాటు మారు వేషంతో తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నాను కాలినడకన, అందుకని నాకు మానవాకారం ప్రసాదించు, మానవ రూపంలో భూమండలం అంతా తిరుగుతాను, అది కూడా కాలినడకన. వాహనములమే తీర్థయాత్రలు చేయటం అంత పుణ్యం కాదు, నడిచెడితేనే పుణ్యం. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఎంతో కొంత నడవాలండి, మరీ బొత్తిగా ఆలయం దాకా ఆటోలో పెడితే ఇంకా యాత్ర ఫలితం ఏముంటుంది. మనం ఓపిక లేదు అన్నాం కదా, అందుకని ఓపిక లేకపోతే భగవంతుడు ఏం చేస్తాడనమాట, చచ్చినట్టు బలాత్కారంగా నడిచేలా చేస్తాడు. అసలు గుర్రం ఎక్కలేం, డోలీ కూడా ఎక్కలేం అనుకున్నవాడు ఏం చేస్తాడనమాట, ఏం దొరకకుండా చేస్తే ఏం చేస్తావు, పైన ఉండలేవుగా. అప్పుడు దొరక్కపోతే ఎరక్కపోయి వచ్చాము, ఇరుక్కుపోయాం. పద్మాగర్ గారు చెప్పినట్టు ఆయనతో పాటు నడిచినా బాగుండేది, అనవసరంగా హెలికాప్టర్కి డబ్బులు కట్టేశాం అని బుర్ర కొక్కుని నడిచి వస్తారు. ఏం చేస్తారు, గుర్రం ఎక్కుతారు లేదా, కొంత దూరమైనా నడిపిస్తాడు ఆ కొండ మీద. ఈ విధంగా భగవంతుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే పాదయాత్ర మీద తీర్థయాత్ర చేయని వాడిని బలాత్కారంగా నడిపిస్తాడు, కఠినంగా కావాలని అవకాశం లేకుండా చేసి నడిపిస్తాడు, నడిస్తేనే వీడు తరుస్తాడు. అందుకని గరుత్మంతుడు నాకు ఏ మహిమ ఇవ్వకు, కాలినడకన భూలోకంలో మానవుడిలాగా తీర్థయాత్రలు చేసే మార్గాన్ని ప్రసాదించు, ఒక భాగ్యం ప్రసాదించు అన్నాడు. తథాస్తు, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు గరుడ రూపం నీకు వస్తుంది, అప్పటి వరకు నీకు ఇంక మహిమలు ఉండవు. మానవుళ్ళగే నడు, మానవుళ్ళగే తిను, మానవుళ్ళగే కాలకృత్యాలు తీర్చుకో, కానీ ఇంక తీర్థయాత్రలు వద్దు అని నన్ను తలుచుకుంటే అప్పుడు నీకు ఆ రూపం పోయి గరుడు రూపం వస్తుంది, నా దగ్గరకు వస్తావు అని విష్ణువు ఆయన ఒక మనిషిని చేసి భూలోకానికి పంపాడు. ఆయన భూమండలానికి వచ్చాడు. ఈ భూమండలం అంతా కాలినడకన మొత్తం అంతా తిరిగట్ట, ఆసేతు హిమాచలం కాదు, మొత్తం నాలుగు సముద్రాలతో పరివేష్టితమైన భూమంతా తిరిగాడు. గయా, ప్రయాగ, కాశీక్షేత్రం, చిత్రకూట పర్వతం, కాలంజర పర్వతం, ఓంకార పర్వతం, ఇలా సకల పర్వతాలు, నదులు, నదాలు, సముద్రాలు అన్నీ కాలినడకన వెళ్ళి నలుగురితో కలిసి వెళ్ళి నేల మీద పడుకున్నాడు, పళ్ళు తిన్నాడు, నీళ్లలో స్నానం చేశాడు. ఆయన కూడా అందరితో పాటు కటిక నేల మీద పడుకున్నాడు, పరుపుల మీద పడుకున్నాడు, కష్టాలు సుఖాలు అనుభవించాడు. ఇలా ఆయన 3 సంవత్సరముల కాలం భూమండలంలో తిరిగట్ట. అది గరుడ పురాణం పుట్టడానికి మూల కారణం. గరుడ పురాణం అలా పుట్టింది. గరుత్మంతుడంతటి వాడు కాలినడకను 3 ఏళ్ళు తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఏం కనబడుతుంది, కష్టాలే కనబడుతున్నాయి. ఆయన కాశీ వెళ్ళాడు, అక్కడ కూడా పిల్లలు లేరు అని ఒకడు, పిల్లలు ఎక్కువైపోయారు పోషించలేను అని ఒకడు. యథాతథంగా నేను ఇందులో ఉన్నదే చెబుతున్నాను, కల్పించి చెప్పడంలా. లేకపోతే ఒక బాధట, పిల్లలు ఉంటే ఒక బాధట, డబ్బు లేదని ఒకడు, డబ్బు ఎక్కువైపోవటం వల్ల దాన్ని దాచుకోలేక బాధపడుతున్నాను బాబోయని ఏడుస్తున్నవాడు ఒకడు, ఆరోగ్యము లేక ఒకడు, ఆరోగ్యం ఎక్కువైపోతే దానికి జీర్ణశక్తికి కావలసిన ఆహారం పడక, ఒక ఆయనకి పూర్తి ఆరోగ్యం ఉంది, రాళ్ళు తిరిగి తరుగుతాయి, కానీ రాళ్ళు తినడానికి 4 రాళ్ళు లేవు వాడి దగ్గర, కాబట్టి తిండి లేక ఒకడు. ఇలా భూలోకములో ఎక్కడికి వెళ్ళినా, ఆఖరికి దేవుడి దగ్గరికి వెళ్ళినా ఏదో కష్టం చెప్పుకున్నవాడే కానీ సుఖంగా ఉన్నవాడు లేడు. హాయిగా కాశీలో అర్చకుడి దగ్గరికి వెళ్ళాట్ట. ఆయన అన్నట్ట, ఏం చేయనండి, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, డ్యూటీ ఎక్కువైపోయిందండి, చేయలేకపోతున్నానండి, విశ్రాంతి లేదండి, 3, 2 వెళ్ళి అర్చన చేయవలసి వస్తుందని బాధపడ్డాడు ఆయన. అంటే ఆయనకి చేయడానికి ఇష్టం లేక కాదు, ఓపిక పోయి అంటే అక్కడ అది బాధే. మనం ఏమనుకుంటున్నాం, అబ్బావాడు ఎంత అదృష్టవంతుడండి, హాయిగా శివలింగం దగ్గర కూర్చొని అర్చన చేస్తున్నాడు అంటే ఆయన బాధ అది. పరమ భక్తులు కదా, సేవ వదలలేరు. కానీ 40 రోజుల పాటు రోజు 1 గంటకి వెళ్ళి అర్చన చేయాలంటే ఎంత బాధ, మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత డబ్బు ఇచ్చినా ఎంత మోక్షం వస్తుందనుకున్నా, కాబట్టి అదొక కష్టమే, అదొక తపస్సే. వాళ్ళు కూడా ఎంతో యాతన పడుతున్న మహానుభావులు ఉన్నారు, బ్రహ్మోత్సవాల్లో వాటిల్లో నిద్ర లేక బాధపడుతున్నారు, వాళ్ళు ఏదో సుఖపడిపోతున్నారు, వాళ్ళు ఎప్పుడు దేవుడి దగ్గర ఉంటారు అనుకోకండి, వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. కాకపోతే భగవత్ సన్నిధానంలో భగవత్ సేవ చేయటం వల్ల వచ్చేది కష్టం కాకుండా, ఇప్పుడు కష్టం అనిపించినా మోక్షం ఇస్తుంది, అది వాళ్ళకి భగవంతుడిచ్చిన అవకాశం, అదృష్టం. దేవుడి దగ్గర ఉన్న